சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே.
சயங்கா ఆ తావేటరాజు ఏమన్నది? అక్కట నేను రుంగనే మహాగుణభూషణు అమ్మహాత్ము నన్నిక్కడ పెక్కుమారులు అయేక భయంబుల పొందకుండగా అక్కటి కంబుతోడతగ నాతడు గైకొని కాచే కాదే పెంపెక్కిన అన్నరోత్తముని ఎన్నటికిల్ మరవంగ వచ్చునే. ఎంత మాట ఎంత మాట! ఇంద్రద్యుమ్న మహారాజు నేను మర్చిపోవటమా? ఆయన మహానుభావుడు, ఎంత శుభ లక్షణాలు కలిగిన వాడు. ఆయన దానం, ఆయన సౌజన్యం, ఆయన మంచితనం ఈ సృష్టిలో ఎవడూ మర్చిపోడు. ఎన్నోసార్లు నాకు కష్టం వస్తే ఒకప్పుడు ఆయన నన్ను కాపాడాడు. ఏదో కృతజ్ఞత నాటి మాట అది. ఆ మహనీయుడు స్వర్గంలో కులాసాగా ఉన్నాడో లేదో తెలుసుకోవాలని నా మనస్సు తహతహలాడుతోంది. అనగానే ఇదిగో ఎదురుగుండా ఉన్నవాడే ఆయన అనగానే వాళ్ళు ఆ తాబేలు పరుగు పరుగున ఒడ్డు మీదకి వచ్చి కాళ్ళకి నమస్కరించిందిట. మహారాజా, స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చేసావా? నీ దయ వల్ల నేను బతుకుతున్నాను. అసలు ఈ చెరువు ఎలా వచ్చిందో తెలుసా? ఒకప్పుడు నువ్వు ఇక్కడ ఒక యజ్ఞం చేసావు. యజ్ఞానంతరం బ్రాహ్మణోత్తములకి దానం చెయ్యాలి. దానం చెయ్యడం కోసం ఆవులు పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఆ ఆవులు దానం చేస్తూ ఉంటే ఆవుల కాలి గిట్టలకి ఆ నేలంతా గొయ్యి అయిపోయిందిట. ఆ గొయ్యిలో వర్షం కురిసి చెరువు అయ్యింది. ఈ చెరువు నీవు చేసిన గోదానం వల్ల ఏర్పడింది. చెరువు తవ్వించలేదు ఆయన. ఆవులు పట్టుకొచ్చి అక్కడ నిలబెడుతూ ఉంటే ఆవుల కాలి గిట్టలు అంత తవ్వేసేవి. తవ్వేస్తే గొయ్యి అయిపోయిందిట. ఆ గొయ్యి ఇంత చెరువు అయిందిట. అది దానం అంటే, అది ఆ మహానుభావుడి యజ్ఞం అంటే, అది గొప్ప ధర్మం అంటే. మహారాజా, అటువంటి మహానుభావుడివి నువ్వు. నీ గోదానం ఎంతుందో ఇప్పుడు ఆలోచించుకో. నువ్వే నీ గోదానం వల్ల ఇవాళకి కూడా ఈ చెరువు ఏర్పడి ఈ చెరువులో ఎన్నెన్నో చేపలు ఎన్నెన్నో జీవులు బతుకుతున్నాయి. నిన్ను నేను మర్చిపోలేను అనగానే టక్కన ఇంద్రుడు విమానం తీసుకుని అక్కడికి వచ్చాడు. వచ్చి ఇంద్రజమున క్షమించన్నట్ట. నేను నిన్ను భూమి మీదకు పంపినందుకు నన్ను క్షమించు. అసలు నేను ఎందుకు పంపానో తెలుసునా నీకు? భూమి మీద గొప్ప తీర్థయాత్రలు చేసినవాడు, గొప్ప దానాలు చేసినవాడు, వాడి పేరు ఎవరు తలుచుకోక్కర్లా. వాడి వల్ల 10 మందికి జీవనాధారం ఏర్పడితే చాలట, వాడి జీవితమే ధన్యం. ఇప్పుడు చెరువులో చేపలు ఉన్నాయి. ఆ చేపలన్నిటికీ ఇంద్రజుమ్నుడు గుర్తుండాలా? కానీ ఆ చెరువు ఎవరి వల్ల ఏర్పడిందో మర్చిపోకూడదు మనం. ఎప్పుడూ ఆయన వల్ల ఏర్పడింది. ఆయన ఉన్నా లేకపోయినా, ఆయన పేరు భూమి మీద నిలబడినా నిలబడకపోయినా, ఆయన వల్లే చెరువు వచ్చి ఆ చెరువులో ఎంతో మంది బతుకుతున్నారు. చెరువు వల్ల ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ నది తీసుకొచ్చాడు, ఒక కాలవ తవ్వించాడు, ఒక ఆలయం కట్టించాడు. వాడు భూమి మీద లేకపోయినా వాడి తర్వాత ఆలయం శిథిలం అయిపోయి మళ్ళీ కొత్త కొత్తగా ఆలయాలు కట్టి వాళ్ళ పేరు శాశ్వతంగా అలాగే నిలబడిపోతుంది. ఈ మహారాజు గారికి నేను భూమి మీద పంపడానికి ఒక చిన్న కారణం ఉన్నది. అదేమిటి అంటే, భూమి మీద మానవులు సత్కర్మాచరణ చేస్తే ఆ సత్కర్మాచరణ శాశ్వతమైతే దానివల్ల ఎంత ఫలితం ఉంటుందో తెలియజేయడానికే పంపాను. ఇతడు నిష్కర్మగా ఫలాసక్తి లేకుండా భూమి మీద గొప్ప దానం చేశాడు. ఆ దాన ఫలితంగా ఈ చెరువు ఏర్పడింది. ఈ చెరువు వల్ల ఎన్నో జీవులు బతుకుతున్నాయి 10 కాలాల పాటు. అదిగో ఆ జీవుల్లో ఈ తాబేలు ఒకటి. ఇలా ఎన్నో జీవులు, ఇవాడు ఒక్కరోజే కాదట, ఈ తాబేలు ఉండొచ్చు పోవచ్చు, రేపు పొద్దున కొత్త జీవులు పుడతాయి, పెరుగుతూ ఉంటాయి, చస్తూ ఉంటాయి. అలా చెరువు మాత్రం శాశ్వతం, భూమి ఉన్నంతకాలం. ఆ రకంగా చెరువుకి దోహదం చేశాడు. కోరిక లేదు, కీర్తి మీద ఏమీ లేకపోయినా ఆ మహానుభావుడు శాశ్వతంగా నిలబడిపోయాడు. ఈ విషయం లోకానికి తెలియజేయడం కోసం తాత్కాలికంగా అతన్ని నేను భూమి మీద గెంటా. బాధపడకు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి ఆ దివ్య విమానం ఎక్కి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడట. ఈ విధంగా నాకంటే పెద్ద వయస్సు ఉన్నవాళ్ళు ఉన్నారా అని నీవు అడిగావు. ఇంద్రజుమ్న మహారాజు ధర్మమానని నాకంటే పెద్దవాడైన గొట్లగోప, గొట్లగోప కంటే పెద్దవాడైన కొంగ, కొంగ కంటే పెద్దవాడైన తాబేలు ఇంతమంది ఉన్నారు. ఇంకెందరున్నారు? ఇంకెంతమంది దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఉన్నారు? మరి ఎంతమంది తీర్థయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు? గంగానదికి వెళ్ళి 4 సార్లు చెంబులు వేసుకుని నేను గంగానదికి వెళ్ళొచ్చానో అని 100 సార్లు చెప్పుకుంటాం మనం. ఆయన ఏం చెప్పుకోకర్లా, ఆయన ఉన్నంతకాలం భూమి మీద కీర్తనం ఉంటుంది. అది శాశ్వతం అంటే. ఇవాళ మనం ఎంత, మన ధర్మాలు ఎంత, మన తీర్థయాత్రలు ఎంత, మన బతుకు ఎంత, మన పాండిత్యం ఎంత, ఓహోహోహో అని సంకలు కొట్టుకు తిరుగుతున్నాం. కానీ నాకు ఒక్కోసారి నవ్వు వస్తుందన్నమాట. ఈ భూమి మీద ఒకడిని మించిన వాడు ఒకడు, ఒకటికంటే ఒకడు ఎప్పుడు గొప్పవాళ్ళు ఉంటూనే ఉంటారు. అంచేత ధర్మరాజా నీవు అడిగావు నాకంటే చిరంజీవి ఎవరు అని. అదిగో అలాంటి మహాత్ములు కొంతమందిని నేను ఎరుగుదును, ఇంకెందరు ఉన్నారు అన్నాడు.
తన కీర్తి ఎంత కాలము వినబడు ఈ జగమునందు వెలయ.
అందాకను పుణ్యలోక సౌఖ్యంబున ఎంతయు వల్లసిల్లు పురుషుండనగా. చాలా గొప్ప కథల ద్వారా దివ్య సందేశం ఇచ్చాడు ఆ మహాత్ముడు. ఈ లోకంలో తన కీర్తి ఎంతకాలం ఉంటుందో, తాను చేసిన ధర్మకార్యాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం స్వర్గంలో ఉంటాడు. అందుకే ధర్మ కార్యక్రమాల విషయంలో వెనుకంజ వెయ్యకూడదు. వీలుంటే ధర్మం చెయ్యి, అధర్మం మాత్రం చెయ్యవు. ధర్మమే ఆయువు, ధర్మమే శాశ్వతం, ధర్మమే ఇహపరాలు రెండూ ఇస్తుంది. అధర్మం చెట్ట చివరికి ఎప్పుడూ నశిస్తుంది. ఎత్ర ధర్మోద్యుతి కీర్తిర్ ఎత్ర హ్రీ శ్రీ తథైవ చ యతో ధర్మ తతః కృష్ణ యతః కృష్ణ తతో జయః. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ శ్రీ ఉంటుందో అక్కడే సమస్తం ఉంటాయి. ధర్మమే ఐశ్వర్యం, ధర్మమే కీర్తి, ధర్మమే ఆయువు, ధర్మమే సమస్తం. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ జయం ఉంటుంది. నీవు ధర్మాత్ముడివి, అందుకే నీ కృష్ణుడు అనుగ్రహించి కూడా తిరుగుతున్నాడు. రమ్మంటే వస్తాడండి కృష్ణుడు? లేతే ఇంత గింజుకుంటే మనిషికి కనపడతాడా? ధర్మరాజు దగ్గరికి ఏరుకోరు వెళతట. ధర్మరాజు పాదాలకి కృష్ణుడు నమస్కరిస్తున్నాడంటే కారణం అదే. పరమాత్మ నమస్కారం అందుతున్నాననే గర్వం లేదు మళ్ళీ ధర్మరాజుకి. పరమాత్మ వద్దంటే దండం పెడతాడు ఆయనకి. మనం దండం పెట్టిన బటన్ దొరకడు ఆయన. అది ధర్మం యొక్క ప్రభావం అంటే. అనగానే ఆయన చాలా సంతోషపడిపోయాడు. తదనంతరం ఏం జరిగింది? ఇంద్రుడు వచ్చి ఈ విమానం ఎక్కించుకుని పైకి తీసుకుపోతానన్నట. అప్పుడు రాజుగారు ఏం చేయాలి? నేనోసారి ఓ పని మీద వెళ్ళా, రెండు గురువుగారు అని గౌరవంగా కారులో తీసుకెళ్లారు, రిటర్న్ జర్నీలో నీ చావు నువ్వు చావు అన్నారు. ఈయన అలా కాదు, ఇంద్రజమున మహారాజు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. వచ్చేటప్పుడు మాత్రం పని ఉంటే మాత్రం మంగళహారతి పట్టి కారులు తీసుకెడతారు, పని అయిపోయాక బోడిలింగం, జంబులింగం, శతకోటిలింగాల్లో బోడిలింగం. ఇంద్రుడు వచ్చి నీ కీర్తి ఉన్నది, నువ్వు ధర్మాత్ముడివి, నిన్ను స్వర్గానికి తిరిగి తీసుకెడతానని విమానం తీసుకొస్తే, అయ్యా నా పని మీద ఈ మార్కండేయుణ్ణి, ఈ గొడ్లగోబని, కొంగని తీసుకొచ్చానండి ఇక్కడికి, మళ్ళీ వాళ్ళని అక్కడ దేబెట్టి గుర్రం రూపంలో అప్పుడు విమానం ఎక్కుతాను, అప్పటిదాకా వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే నేను ఇక్కడే ఉంటానన్నట్టే. ఏమండ నా పని అయిపోయింది, నేను స్వర్గానికి వెళ్ళిపోవాలి, విమానం వచ్చింది, మీ దారిని మీరు పొండల్లా. అలా అంటే మనకి ఆయనకి తేడా ఉంది. ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. నేను ఎక్కువసేపు ఆగను, నువ్వు వస్తే విమానంలో తీసుకెడతాను. వాళ్ళు పెడతారు లేవయ్యా భూమి మీద, ఆ మాత్రం వెళ్ళలేరా అన్నట్ట. నాకొద్దున అయినా నీ విమానం, నీకు నీ హెలికాప్టర్కి నీ విమానానికి ఓ దండం అయినా, నేను వాళ్ళని దేబెట్టిన తర్వాతే వస్తాను. అప్పుడు ఆయన సంతోషపడి, ఇలా ఉండాలి ధర్మం అంటే, ఇక్కడ కూడా నిన్ను పరీక్షించాం నెగ్గావు, వెళ్ళి దేబెట్టరా అన్నట్ట. ఎప్పటి నెలవులం పెట్టి తాను నువ్వు దేవయానంబున దేవంబున కరిగి. ఆ మహాత్ముడు ఇంద్రజుమ్రుడు ఎంత గొప్పవాడు ధర్మరాజా, మమ్మల్ని మళ్ళీ యథాస్థానంలో దింపాడు. గొడ్లగోపను గొడ్లగోప స్థానంలో, కొంగని కొంగుండే చెరువులో నన్ను నా ఇంటి దగ్గర దేబెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి మహాత్ములు ఎందరో ఉన్నారు, నీవు కూడా అందుకే మాత్రం తీసిపోని వాడివి అనగానే ధర్మరాజు పొంగిపోయి, నీకంటే వయస్సులో పెద్దవాళ్ళని, ధర్మాత్ముల్ని, గుణాకరుల్ని ఎరిగించావు, అద్భుతం అని ఆ మునీశ్వరుడికి నమస్కారం చేశాడు. ఇటువంటి మహానుభావుల చరిత్రలు వింటున్నాం మనం. భూమి మీద ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ భూమి ఉన్నది. మోసగాళ్ళు పాపాత్ముల మధ్యలో బతుకుతున్న మనకి ఎడారిలో వయాశిష్యులు అప్పుడప్పుడు కొంతమంది ధర్మాత్ముల చరిత్రలు వినడమే ఆనందం అన్నమాట. అనుక్షణం సంఘర్షణే కదా భూమి మీద. ఆపై చాలా గొప్ప గొప్ప కథలు ఇందులో. ఇక్ష్వాకు వంశంలోనే కువలాసుడు అని ఒక ఆయన పుట్టాడు. ఆయనకి దుందుమారుడు అని పేరట. ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పమని మార్కండేయుణ్ణి ధర్మరాజు అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, చెబుతున్నా విను, మంచి మంచి కథలు అడుగుతున్నావు, మహానుభావుల చరిత్రలు అడుగుతున్నావు, చెబుతాను. శంకర సన్నిభుండు జనశంకరుడు కరుణాకరుండు అనాతంకుడు ఉదంకుడమ్ముని వ్రతస్థితుడై మరుభూమి యందు నిశంకమతిల్వహించి అనిశంబును అవ్యయు నచ్చుతున్ మనఃపంకజవేదిపై నిడి తపంబొనరించే అనేక వర్షముల్ పూర్వం పరమేశ్వరుడితో సమానమైన ఒక మహానుభావుడు, ఒక ఋషీశ్వరుడు ఉన్నాడు. ఉత్తంకుడు అని పేరు ఆయనకి. ఈ ఉదంక మహర్షి శివుడితో సమానుడు అంటే ఇంకెంత గొప్ప. శివుడు ఒకప్పుడు సతీదేవి శరీరం విడిచిపెట్టేశాక సతీ విరహంతో చాలా దుఃఖంతో ప్రపంచం మర్చిపోయి తపస్సు చేశాడు. ఆనాడు ఆయనకి మెడలో పార్వతీదేవి దండ వేస్తే కూడా కళ్ళు విప్పలేదు. అందుకే శివుడు అంత గొప్ప ఋషి లేడన్నారు. అదిగో ఆ శివుడితో సమానమైన తపస్సు చేసేట్టు ఈయన కూడా. మంచి నిష్ఠాగరిష్ఠుడట ఆ మహాత్ముడు, ధర్మాత్ముడు కూడా. తన తపస్సుతో ప్రజలకు శుభం తప్ప అశుభం చేకూర్చనివాడు. కొంతమంది దగ్గర శక్తులు ఉంటాయి, కానీ తమ శక్తులు దుర్మార్గ పనులకు వినియోగిస్తారు కొందరు. తెలివితేటలు ఉండి కొంతమంది, తెలివితేటలు లేక కొంతమంది, మూర్ఖత్వంతో కొంతమంది ధర్మాత్ములకి హాని కలగజేస్తారు. కానీ ఈ మహానుభావుడు అలా కాదట. ఎక్కడైనా ఇద్దరు మనుషులు కలిస్తే ఇతరుల పాపాల గురించే చర్చించడం మానవ లక్షణం అని చెప్పాడు ఇక్కడ. కానీ ఉదంకుడితో ఎవరు కలిసినా ఇతరుల పుణ్యమే చర్చించేవాట. వాడు ఇలా చేశాట, వీడిలా చేశాట, రామచంద్రరావు గారు ఇలా చేశాట, కృష్ణార్జునరావు గారు ఇలా చేశాట. నువ్వు చూసి వచ్చావు రామచంద్రరావు గారు ఏం చేశారు, కృష్ణార్జునరావు గారు ఏం చేశావు, నీ బతుకు. కానీ అలా ఇతరుల చెడ్డ చర్చించకుండా మంచి మాత్రమే చర్చించే ఉత్తముడు ఈయన. అందుకే అతనికి ఏమని చెప్పారు, నిర్వైరి అన్నారు. ఇతరులతో ఎప్పుడు వైరం వస్తుంది, ఇతరుల చెడ్డ ఎత్తితే. అసలు చెడ్డ ఎత్తకుండా ఇతరుల మంచి ఎత్తేవాడికి వైరం ఎందుకు వస్తుంది? అటువంటి వాడు దయామయుడు. ఆ దయ వల్ల ఎదురు లేని గొప్పతనం పొందాడు అటువంటి ఉదంకుడు. ఎడారి భూముల్లో కొంతకాలం తపస్సు చేశాడు. ఎడారి భూముల్లో ఉండేవాడు ఆయన ఎక్కువ కాలం. అస్సలు నాశనం లేనివాడు ఆయన. ఎవరి గురించి తపస్సు చేశాడు ఎడారి భూములలో? విష్ణువుని మనస్సులో పెట్టుకుని తపస్సు చేశాడు. అచ్యుతున్, అచ్యుతుడు, నాశనరహితుడు ఆయన. అటువంటి విష్ణువుని గురించి తపస్సు చేశాడు. ఒకరోజా రెండు రోజులా అనేక వర్షములు చాలా కాలం తపస్సు చేశాడు. తపఃకాలంలో మంచినీరు గాలి తప్ప మరొకటి ఏమీ సేకరించలేదు ఆయన. ఇలా తపస్సు చేయగా చేయగా క్రమంగా మనిషి బక్క చిక్కిపోయాడు, బాగా క్షీణించిపోయాడు ఆయన. అతని భక్తికి ప్రియమంది ఆదిదేవుడు అంబుజాక్షుడోక్షతుడు అక్షరుండు కరుణ ప్రత్యక్ష మగుటయుక నియతండు ప్రణతి వనరించి ఇట్లని ప్రస్తుతించే. ఆ ఉదంకుడి భక్తికి చాలా సంతోషపడిపోయాట విష్ణుమూర్తి. అహో ఉదంక, ఏమి నీ దీక్ష ఆశ్చర్యం! మనస్సు చెదరనివ్వకుండా కేవలం మంచినీళ్లు గాలి మాత్రమే ఆహారంగా సేకరిస్తూ కఠోర దీక్షతో తపస్సు చేసే మహానుభావులు కొద్దిమంది ఉంటారు. అటువంటి వాళ్లలో నువ్వు ఒకడివి. అందుకే మెచ్చాను, నీకు వరాలు ఇచ్చుకోవాలని వచ్చాను, ఏం కావాలో కోరుకో అని శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి ఆయన్ని ఆశీర్వదించగా ఆ ఉదంకుడు వెంటనే విష్ణుమూర్తికి నమస్కారం చేసి ఇలా ప్రస్తుతించాడు. చాలా చక్కని స్తోత్రం చేశాడు. భగవంతుడు కనపడితే ఇంత దివ్య స్తోత్రం చెయ్యాలి.
దేవదేవ శృతి ప్రమాణ విధేయ మాధవ జంగమ స్థావరాత్మకమైన లోకము సర్వమున్ భవదీయము భవదీయ మాయా విధేయము విశ్వరూపుడవ్యయుండవు నీవ సద్భావ సుస్థితి నిన్ను రింగిన పాయు పాపములచ్యుత.
ప్రభు విష్ణుదేవ, నువ్వు దేవదేవుడివి, అంటే దేవతలకి కూడా దేవుడివి. చిన్న చిన్న శక్తులు కలిగి మానవులకు వరాలు ఇచ్చేవాళ్ళు దేవతలు, ఇటువంటి దేవతలకు కూడా వరాలు ఇచ్చేవాడు నువ్వు, అంచేత దేవాది దేవుడవు అన్నారు. నిన్ను మించిన దైవం లేదు. శృతి ప్రమాణ విధేయ, వేదములు ఇలా నడుచుకోమని మానవులకు చెబుతున్నాయి. వేద మార్గమే ఈ సృష్టికి శాస్త్రం అంటే. అందుకే వేదాన్ని ప్రమాణంగా చెప్పారు. ఆ ప్రమాణాన్ని నెలకొల్పుతాడు ఆయన లోకంలో, వేదముల యొక్క ప్రమాణాన్ని నిలబెడతాడు ఆయన. శంకరాచార్యుల కాలంలో వేదములే కనుక నిజమైతే నా కాళ్ళకేమవ్వకూడదు అని దూకాడు. కాలు బెడికింది, ఏమవ్వలేదు కానీ కాలు కొంచెం బెడికిందిట. వెంటనే గురువుగారి దగ్గరికి వచ్చాడు. ఏమండి, వేదాలే నిజమైతే కాలు ఏమవ్వకూడదు అని పైనుంచి కిందకు దూకేశాను నేను? చావలేదనుకోండి, అంత భవనం నుంచి కిందకు దూకితే కానీ కాలు మాత్రం ఎందుకు బెడకాలి అన్నట్టు కొంచెం కుట్టుతూ బాబోయ్ బాబోయ్ అని. అప్పుడు గురువుగారు తిట్టాడు పిచ్చిపీరుగా, వేదములు నిజమైతే అని అనడం ద్వారా నువ్వు రవ్వంత పొరపాటు చేశావు. వేదములు నిజం, నాకేం కాదని దూకితే నీకేం అవదావు. నిజమైతే అనడం ద్వారా రవ్వంత అనుమానం ఉంది. మా గురువుగారు గొప్పవారే కానీ అన్నమంటే నీకు అనుమానం ఉంది, దెబ్బతో పత్రమే. నువ్వు అక్కడ వేద ప్రమాణాన్ని ఎంతో కొంత నమ్మకం ఉన్నా రవ్వంత శంకించావు. ఆ రవ్వంత శంక వల్ల కాళ్ళు పెడికిందన్నట్టు. ఇవాళ చాలా మందికి అంతే, దొంగ పీరుగులు ఎక్కువ ఉంటారు భూమి మీద. పురాణాలు నిజమే అనుకుంటూ వాళ్ళు అనుమానిస్తారు. గురువుగారు గొప్పడే అంటూ మళ్ళీ ఎక్కడో రవ్వంత తేడా చూపిస్తూ ఉంటారు. పైకోటి లోపల ఒకటి, అందుకే వీళ్ళ పనుల్లో ఇన్ని విఘ్నాలు, అందుకే ఇంత దౌర్భాగ్య స్థితి. నిజంగా నీకు ఆ విశ్వాసం ఉంటే, కఠోరమైన విశ్వాసం ఉంటే అనుకున్నది అవ్వకుండా ఉంటుందా? నీవలా కాదు, శృతి ప్రమాణము అని లోకానికి నమ్మకంగా చెప్పి ఆ ప్రమాణాన్ని నిలబెట్టావు. నిలబెట్టావు కాబట్టి మేము నిలబడ్డాము. మేము ఆ నమ్మకంతో నిన్ను తపస్సు చేసి మెప్పించాం, నీవు మాకు ప్రత్యక్షమయ్యావు. అటువంటి మహాత్మా నీకు నమస్కారం, లక్ష్మీ వల్లభ నీకు నమస్కారం. ఈ చరాచర సృష్టి స్థావరం జంగమం అని రెండు విధాలతో ఉన్నది. కదిలేది, కదలనిది. కొండలున్నాయి, కదలవు. ఇదిగో మానవులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, ఇవి కదులుతున్నాయి. ఈ విధంగా స్థావర జంగమాత్మకం ఈ సృష్టి అంతా కూడా, చరాచర జగత్ అంటారు దీన్ని. ఇదంతా నీ మాయకి లోబడి ఉంటుంది. ఈ లోకం సర్వం నీదే. భవదీయ మాయా విధేయం, నీ మాయతోటే సృష్టి ఏర్పడింది తండ్రి. నీవు క్షయం లేనివాడి. డబ్బు ఖర్చు అయిపోతుంది, అది క్షయం. మానవుడి జీవితం ఆయువు తరిగిపోతుంది, అది క్షయమే. కానీ అక్షయుడవు నువ్వు, నీకు మాత్రం నాశనం లేదు. చ్యుతి అంటే భ్రష్టత్వం లేనివాడు. ఒక వ్యక్తి ఒక పదవిలోకి వెళ్ళాడు అనుకుందాం, ఆ పదవి ఎంతకాలం ఏడుస్తుంది? 5 ఏళ్ళు ఉంటుంది కలియుగంలో అయితే, లేదా మహారాజులకు 100 ఏళ్ళు ఉండొచ్చు, 25 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు. ఎంతకాలమైనా పదవులు ఇవాళకైతే రేపైనా భ్రష్టమే, నాశనమే, ఎక్కువ కాలం ఉండవు. శరీరానికే దిక్కు లేకపోతే ఈ దిక్కు మళ్ళీ పదవులకో దిక్క. కానీ ఇలాంటి భ్రష్టత్వము లేని పదవి విష్ణు పదవి. అందుకే నువ్వు అచ్యుతుడవు, నాశనము లేని పదవి, భ్రష్టత్వం లేనివాడివి నువ్వు. అటువంటి నిన్ను మేము భక్తితో ధ్యానిస్తున్నాం. ఎందుకంటే నిన్ను ధ్యానిస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి కనుక. ఏ యజ్ఞం చేసినా ఆ యజ్ఞమే విష్ణువు. యజ్ఞం అంబాయాగం చేస్తున్నాం, అది అంబాయాగం, అక్కడ అమ్మవారు ప్రధాన దేవత. కానీ ఆ యజ్ఞంలో ఉండే అగ్ని మాత్రం విష్ణువే మళ్ళీ. అందుకే యజ్ఞో వై విష్ణు అని. అంచేత యజ్ఞస్వరూపుడు నీకు నమస్కారం. ఆ యజ్ఞానికి అధిదేవతలు వేరు, కానీ యజ్ఞం మాత్రం విష్ణువే. అనిమిష సిద్ధ సంయమి విహంగ భుజంగమ ముఖ్యులల్లా
నిన్న నిజము కొల్చి నీ దయ కృతార్థత పొందుదురు. ఎందు నీవు నిమ్మనమున సంతసిల్లుదు సమస్త జగంబులు శాంతి పొందు. నీ కినుక కుమారులేదు శివకీర్తిత ఈ భువనత్రయంబునన్.
ప్రభు పరమేశ్వరుడంతటి వాడు నిన్ను స్తుతిస్తాడు. దేవతలలో యోగులలో మోక్షం పొందాలి అని కోరిక ఉన్న వాళ్లలో, నిజంగా మోక్షం పొందిన వాళ్లలో, పక్షులలో పన్నగులలో గొప్పవాళ్ళంతా నిన్ను ఆరాధించే గొప్ప స్థానం పొందారు. పక్షుల్లో గొప్పవాడు గరుత్మంతుడు, నిన్ను ఆరాధించాడు. అగ్ని నిన్ను ఆరాధించాడు, సింహాలు నిన్ను ఆరాధించాయి, రాక్షసుల్లో ప్రహ్లాదుడు నిన్ను ఆరాధించాడు. ఇలా ఎంతో మంది నిన్ను ఆరాధించి నీ వల్ల ధన్యులయ్యారు, గొప్పగా పదవులు పొందారు, నాశన రహితులయ్యారు. నీవు నిండు మనస్సుతో సంతోషిస్తే అన్ని లోకాలు ఆనందం పొందుతాయి, శాంతి పొందుతాయి. నీవు ఆగ్రహిస్తే ఇక దానికి ప్రతిక్రియ లేనేలేదు. ఎప్పుడూ ఆగ్రహం లేకుండా శాంత స్వభావంతో ఉంటావు తండ్రి, అటువంటి నీకు నమస్కారం.
విక్రమత్రయ లీల నోలిన విష్టపత్రితయంబు పిల్లాక్రమించితి క్రూరులైన సురారి వీరుల ప్రస్ఫుర చక్ర విక్రమ కేళి దృల్చితి సర్వయజ్ఞ ఫలావహ ప్రక్రియాత్పుడవీ ఉన్నిశ్చల భక్తి గమ్య జనార్దన. ఓ జనార్దన,
ప్రభు నిన్ను పొందాలి అంటే ఒకటే ఒక మాట చెప్పారు, నిశ్చల భక్తితో నిన్ను పొందవచ్చు. భక్తి ఒకసారి వచ్చాక ఆ భక్తి విడిచిపెట్టకూడదు. ఎప్పుడూ భక్తితో భగవంతుడా వాసుదేవుడా నువ్వు ఉన్నావు నీవు రక్ష అని నిన్ను ఎవడైతే నమ్మికతో విడిచిపెట్టకుండా కొలుస్తాడో అటువంటి వాళ్ళకి నీవు లభిస్తావు. అటువంటి నిన్ను నేను నమ్మాను, కొలిచాను, అందుకే నాకు దొరికావు. నీ శక్తులు ఒకటా రెండా ఇక్కడ చాలా అద్భుతమైన మాట చెప్పాడు. విష్టపత్రితయంబు పిల్ల ఆక్రమించివి. ఒకప్పుడు నువ్వు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడడుగులు దానబడిగావు, ఈ మూడడుగులతో సమస్త లోకాలు ఆక్రమించావు, అంతటి వాడివి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి మూడడుగులతో సమస్త లోకాలు పట్టుకున్నాడు, మూడో అడుగు బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టేట్టని పొగిడారు. ఆశ్చర్యమే ఉన్నదయ్యా ఇందులో, అంతా నువ్వే అయినప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ పెరగడం గొప్ప. తెలియని వాడికి ఆశ్చర్యం కానీ తెలిసిన వాడికి అంతా నువ్వే గొప్పగా చెప్పాడు అంటే ఆశ్చర్యం ఉంది. పద్మాగర్ గారు చెప్పకపోతే ఆశ్చర్యపోవాలి కానీ. అంచేత పరమాత్ముడు సమస్త లోకాలు ఆక్రమించడం గొప్పే ఉంది, ఆయన అంతటా ఉన్నవాడే. ఇవాళ కొత్తగా వచ్చాడు ఏంటేమన్నా. క్రూరుడైన సుర అరులను రాక్షసుల్ని సంహరించి తద్వారా లోకంలో ధర్మ సంస్థాపన చేసిన నీకు మేము మొక్కుతూ ఉంటాం. సర్వ యజ్ఞాలకి మూలకారకుడికి, సర్వ యజ్ఞాలకి అందులో ఉండే ద్రవ్యాలకి నువ్వే మూలం. అంటే యజ్ఞం నీవు, యజ్ఞంలో వేసే ద్రవ్యం నీవు, ఆ యజ్ఞంలో ఉండే ద్రవ్యం తినే దేవతలు నీవు, యజ్ఞంలో మండే మంట అగ్నిహోత్రుడు నువ్వు, మంత్రం చదివే ఋత్విక్కులు నీవు, ఈ విధంగా అన్నీ నీవే. యజ్ఞం, యజ్ఞకర్మ, యజ్ఞ ఋత్విక్కు, యజ్ఞ ద్రవ్యం అన్నీ నీవే. అంచేత సర్వాంతర్యామివైన నీవు, నీవు కానిదంటూ లేకుండా ఉన్నావు అన్ని రకరకాల భంగులతో స్తోత్రం చేయగా విష్ణుదేవుడు పాంచజన్యం ధరించి ఒకసారి చెవి దగ్గర ఊదట్ట. ఆ ఊదడంతో అతను లోపల కొంత అజ్ఞానం ఉంటే అది కూడా పోయింది. అందుకే భగవంతుడు వచ్చే ముందు శంఖం పూస్తాడే కారణం ఇదే. ఇంటికి ఎప్పుడన్నా జంగమదేవర్లు వచ్చి భయ్యని శంఖం ఊతే చీ ఊదకపో అనకండి, ఇంటి ముందు తుత్తుత్తు అని వాయిస్తూ ఉంటారు అటువంటి గంగిరెద్దులు వాళ్ళు, వాళ్ళు కూడా తిట్టకూడదు. వాళ్ళు ఓదడం శుభమట, శాస్త్ర ప్రమాణం అది. ఎక్కువసేపు ఊతే బొమ్మనాలు తప్ప ఒక రెండు నిమిషాలు ఊతే పర్వాలేదు. అదే పడంగా మళ్ళీ పొద్దున సాయంకాలం దాకా ఇంట్లో పరవకుండా ఊతే మళ్ళీ ఇబ్బంది. కాబట్టి రాగానే తుత్తుత్తుని ఓదగానే వాడి చేతిలో ఏదో పారేస్తే పోతాడు వాడు. మీరు చూడండి గంగిరెద్దులు వాడు మీరు ఏదైనా వేసేదా కదలండి, వాడు మీ పాపాలన్నీ ఆ రూపంలో పట్టుకుపోతాడు. వాడు గంగిరెద్దులు ఆడించే వాళ్ళు జంగమదేవర్లు కూడా ఊది ఏదో ఒకటి పట్టుకుని మన దగ్గర మన పాపాలన్నీ పట్టుకుపోతారట. అందుకే ఏదో ఒకటి చేత్తో లేదనాలి, నోటితో లేదనకూడదు. అంటే ఏమిటో తెలుసా, ఓ రూపాయి వేస్తే వాడికి ఏదో ఇచ్చినట్టే, ఆ చేత్తో లేదంటున్నాం మనం. వాడు 1000 రూపాయలు ఆశించి వచ్చినా 1 రూపాయి ఇచ్చి పంపించేస్తున్నాం మనం. నోటితో అస్సలు ఇవ్వమన్నాం అనుకోండి, అది పాపం. అందుకే ఏదో తృణమో పణమో వెయ్యాలి, ఇన్ని బియ్యం గింజలనే వెయ్యాలి. నేను చెప్పేది పేదవాడికి అన్నీ ఉండి కూడా మా దగ్గర ఏమీ లేదని అంటే డేంజర్, ఎప్పుడూ లేకుండా పోతాను. నోటితో మా దగ్గర ఏమీ లేదనకూడదు, అన్ని ఉండి కూడా 1 కోటి రూపాయలు జేబులో పెట్టుకుని నా దగ్గర ఏముంది బూడిదంటే తచ్చేటప్పుడు బూడిది లేకుండా పోతాడు వాడు. అంచేత అస్నవాటి నా దగ్గరే ఉంది బూడిదని అందుకే తొందరపడి అనకూడదు, చివరికి బూడిది కూడా మిగలదు వాడికి. మహాత్మా, నీ దోష పరిహారం కోసం పాంచజన్యం ఊతున్నానని ఊదేశాడు విష్ణువు. కోరుకోవరం అనగా ఉదంకుడిలా ప్రార్థించాడు, దేవా నీవు నాకు సాక్షాత్కరించావు చాలు, అసలు నీ దర్శనమే అనేక శుభాలు కలిగిస్తుంది. ఎంతకంటే గొప్ప వరమేముంది నాకు, మళ్ళీ కొత్తగా వరం కోరుకోమంటావు? మేము రమ్మంటే వచ్చావా, పొమ్మంటే పోవడానికి నాకేం వేరే కోరిక లేదు. అయినా నువ్వు కోరుకోమన్నావు కాబట్టి ఒకటి కోరుకుంటున్నాను. నా మనస్సు సర్వకాల సర్వావస్థలలో నీ పాద పద్మాలను ధ్యానం చెయ్యాలి. ఎవడో దౌర్భాగ్యుడు వచ్చేదో చెబితే నిన్ను విడిచిపెట్టకూడదు, ఇదొకటి ఉంటుంది. పక్కవాడు తా చెట్టపోతి వనమల్లా చెరిచిందని భక్తుల్ని చెరిచేవాడు కూడా ఉంటాడు. ఎందుకురా భక్తి అంటాడు, సినిమాలకు పోదాం, షికార్లకు పోదాం, అంబాయాగం లేదు, దుంపయాగం లేదు, పోదాం అంటాడు. అలాంటి దౌర్భాగ్యుల యొక్క వల్లో పడకూడదు. అందుకని నా మనస్సు నీ పాదాల మీద లగ్నమవ్వాలి, సత్యం మీద నిలబడాలి, ధర్మం మీద నిలబడాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, సదా నీ మీద భక్తితో ఉండాలి. నేను నా గురు పాదుకల్ని విడిచిపెట్టకూడదు, గురువు కోసం ప్రాణత్యాగం చేసేవాడిని అయి ఉండాలి. ఈ వరాలు కోరుకోమనగానే, కోరుకుని నాకు ఇమ్మనగానే ఇచ్చేశాడు ఆయన తథాస్తు. నీకు మంచి జ్ఞానం కూడా వస్తుంది, 3 లోకాలకి శుభం చేకూర్చే ఒక కర్తవ్యం నీకు చెబుతున్నాను, భవిష్యత్తులో ఆ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అన్నట్ట. ఏమిటో కూడా విష్ణువు చెప్పాడు, ఆ భవిష్యత్తులో చేయవలసిన పని ఏమిటో. దుంధుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు లోకంలో. వాడు కొంతకాలం పోయిన తర్వాత భూమి మీద ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తాడు. ఆ దుర్మార్గుణ్ణి నేను చంపకూడదు, ఎందుకంటే వాడి తల్లిదండ్రుల్ని చంపాను నేను, అందుకే వాడిని చంపను అని మాటిచ్చాను. విష్ణువు చంపడానికి వీల్లేని వాణ్ణి తన అంశ కలిగిన రాజులతో చంపిస్తాడు. అలాగే నా అంశతో భూలోకంలో ఒక రాజు పుడతాడు, ఆయన బృహదస్సుడు అనే రాజు కొడుకు కువలాసుడు. అతని దగ్గరకు నువ్వు వెళ్ళి అతన్ని ఈ రాక్షసుని చంపడానికి ప్రేరేపించు, అతనికి నా అనుగ్రహం ఉంటుంది, నేను అతనిని ఆవహిస్తాను. దానితో అతడు ఆ రాక్షసుని చంపగలుగుతాడు. ఎంచేతంటే ఆ రాజుగారి శక్తి సరిపోదు, రాజుగారిని నేను పట్టుకోవాలి, విష్ణు శక్తి ఉంటేనే వాడు చంపగలడు. ఇది బరిట. అంటే రాజుగారిని స్వయంగా విష్ణువు చంపకూడదు, ఆ రాజు పూర్తిగా చంపలేడు, రాజుగారు మానవుడు కాబట్టి చంపాలి, చంపాలంటే విష్ణు శక్తి కావాలి, ఆయన్ని మళ్ళీ విష్ణువు పట్టుకుంటాట, ఆవహిస్తాట, అలా ఆవహించి వాడిని చంపిస్తాను. ఆ పని నువ్వు వెళ్ళి వాడిని ప్రోత్సాహపరిచి చేయించు, నీకు పేరు వస్తుంది, ఆ రాక్షసుడు చావడం వల్ల లోకాలు కూడా సంతోషిస్తాయి అని పలికి విష్ణుమూర్తి అంతర్ధానం అయిపోయాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిజః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.